The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చ వెన్నెల చిత్రం బడారి విచిత్రం కార్యక్రమానికి. సో పండగ అంతా బాగా ఎంజాయ్ చేశారా? అయిపోయిందా? నా ఇంకా ఈ వీటికన్నిటికీ కాస్త ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ మనం మన రెగ్యులర్ వాటికి వెళ్ళిపోదాం. పండగ అనగానే అసలు నిజానికి మన ఆంధ్ర సైడు అంతగా చేసుకోలేదు విజయవాడ గుంటూరు సైడ్ అని విన్నాను నేను. సో అంటే వాళ్ళు ఏంటంటే ఇది ఇలాగా క్యాపిటల్ని షిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకి నచ్చలేదు, అట్లాగే అసలు బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు కూడాను వాళ్ళకి మద్దతుగా ఈ దీంట్లో ఈ ఏదైతే యాజిటేషన్ ఉందో దాంట్లో పాల్గొన్నారని చెప్పారు. సరే, మరి పండగలు చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, వద్దనుకున్న వాళ్ళు ఊరుకున్నారు, అంతా ఓకే. కానీ చలి ఎలా ఉంది? అంటే చలి ఎలా ఉంది అనగానే మీరు అర్జెంటుగా అబ్బో అసలు భీభత్సంగా ఉండేది ఇది వరకు, ఇప్పుడు అంత లేదు అని అంటారు ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను హైదరాబాద్లోనే కదా, సో చూస్తే అసలు పెద్దంత చలి లేదు ఇది వరకుతో పోలిస్తే చాలా తక్కువ. ఇది వరకు అసలు భయంకరంగా ఉండేది. సరే, మనకి ఇలా ఉంది కానీ నార్త్ ఇండియా సైడ్ కొంచెం చల్లగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే కంపేర్ టు సౌత్, నార్త్లో కొంచెం ఎక్కువ ఉంటుంది చలి. అయితే ఇలాంటి సమయంలో మన హ్యాపీగా రగ్గు కప్పేసుకొని పొద్దున 7 అయినా 8 అయినా అలారం స్నూజ్ చేసేసి ఇంకాసేపు పడుకుంటే బాగుండని అనుకుంటూ ఉంటాం. అది క్వైట్ కామన్, ఎస్పెషల్లీ చల్లగా ఉన్నప్పుడు అట్లాగే అనిపిస్తుంది. కానీ ఇలాంటి గడ్డకట్టే చలిలో కూడా మనల్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళు మన మిలిటరీ ఫోర్స్. అయితే ఈ మిలిటరీ ఫోర్స్ కూడా అన్ని చోట్ల ఒకలా ఉండదు, కొన్ని చోట్ల కొంచెం మరీ భయంకరంగా ఉంటుంది. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సియాచిన్. లద్దాఖ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మ్యూజియంలో చూస్తే సియాచిన్లో వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి, వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఒక జిప్ ఇది లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. బాగా చల్లేసినప్పుడు ఆక్సిజన్ అందకపోతే అందులోకి వెళ్ళి ఆక్సిజన్ పీల్చుకొని జిప్ వేసేస్తారు. ఆక్సిజన్ పీల్చుకొని కొంచెం తట్టుకునే చలికి వచ్చేంత వరకు అక్కడ ఉండి మళ్ళీ బయటకు వస్తారు. సో ఆ సియాచిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఎత్తైన మంచు కొండలు చూడంగానే మనం వావ్ సీనరీ భలే ఉంది అనుకుంటాం. ఒక పక్క ఏమో మొత్తం గ్రీనరీ ఉంటుంది, అట్లాగే ఒక పక్క అంతా మంచు కొండలు. అసలు కాశ్మీర్కు ఉన్నటువంటి ఒక అంటే ఇప్పుడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అదేంటి మన లే లదాఖ్ విడిగా అయిపోయింది. అయితే సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో అక్కడ ఓవైపు పాకిస్తాన్, ఇంకోవైపు చైనా, ఇంకోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇలా ఉంటుంది అక్కడ. అయితే దీన్ని ప్రస్తుతం టూరిజం స్పాట్గా కూడా భారత్ ప్రకటించింది. దీని మీద పాకిస్తాన్ వాళ్ళు సరే ఎప్పట్లాగే అభ్యంతరం అది ఇది చెప్పారు, ఇది వివాదాస్పద ప్రాంతము, దాంట్లోనూ భారత పర్యాటకుల సందర్శన కోసం అని చెప్పి అట్లాంటి ఒక ప్లేస్ని తెరవడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసింది. అసలు వీళ్ళెవరు క్వశ్చన్ చేయడం? మనం మనకి తెలుసు కదా మనం ఎక్కడ వెళ్ళాలి వెళ్ళకూడదని. అఖండ భారతంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అండ్ బీజేపీ పుణ్యమాని ఇప్పుడు చక్కగా అది కొంచెం ప్రశాంతంగా కూడా ఉంది. ఇంతకీ అక్కడ వాతావరణ పరిస్థితులు అవన్నీ తెలుసుకుంటేనే కదా మనం టూరిజం స్పాట్కి వెళ్ళగలిగేది, సైనికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు. అండ్ అసలు ఇది వరకు ఎలా ఫైట్ చేశారు పాకిస్తాన్ నుంచి దాన్ని, అంటే పాకిస్తాన్ అటాక్ చేయబోతే దాని నుంచి మన వాళ్ళు ఎలా దాన్ని దక్కించుకున్నాం మనము అనేది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రం సియాచిన్. ఆల్మోస్ట్ ఒక 76 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది సియాచిన్ గ్లేషియర్. లద్దాఖ్లో 20,000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది. బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ ప్రాంతం వరకు పర్యాటకులు చూడొచ్చు, ఆ తర్వాత మాత్రం అనుమతించరు. అయితే ఇది ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందంటే లద్దాఖ్లో ఉన్న షియోక్ అని ఒక నది ఉంది, దాని దగ్గర నిర్మించినటువంటి కల్నల్ చవాంగ్ రించన్ బ్రిడ్జ్ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్తో కలిసి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్టార్ట్ చేశారు, ప్రారంభించారు, ఇనాగ్రేట్ చేశారు. ఆ సందర్భంగా సియాచిన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించారు. మరి ఎందుకు ఇదంత కీలకము అని అంటే మధ్య ఏషియాకి అండ్ ఇండియన్ కంట్రీ మన యాజ్ అ ఉపఖండం అంటాం కదా భారత్ని, అలాగా సియాచిన్ సరిహద్దుగా ఉంది. పాకిస్తాన్ చైనాని ఇది వేరు చేస్తుంది. గిల్గిత్, బాల్టిస్తాన్ మీద ఒక కన్నేసి ఉంచడానికి, అలాగే చైనా ఏమన్నా అడుగులు మన వైపుకి వేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు గమనించడానికి ఇండియాకి పనికొస్తుంది సియాచిన్ గ్లేషియర్. సియాచిన్లో మనము మామూలుగా ఎప్పుడైతే కనుక మంచుని చూడంగానే అబ్బా ఎంత బాగుందో, అసలు అక్కడ ఉండేవాళ్ళు భలే అదృష్టవంతులని కనుక మనం అనుకుంటే, మనంత పిచ్చోళ్ళు ఇంకెవరూ లేరు. ఎందుకంటే మనకి కొన్ని విషయాలు మనకు నిజంగానే తెలియదు, కొన్ని మనము ఏదో వార్తల్లో వాటిల్లో చూసినప్పుడు ఆజ్ యహాపె బరఫ్ బారీ హుయి హే అది ఇది అని చెప్పి ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు మనం చూసి అబ్బా భలే ఉంది అని అనుకుంటాం. బరఫ్ బారీ పడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు. మనం చూస్తాం అంతే. టీవీల్లో చూడటానికి అన్నీ చాలా బాగుంటాయి. ఒక వాల్కనో నుంచి లావా వస్తుందనుకోండి, అది ఎంత అందంగా చక్కగా ఉంటుంది చూడటానికి, బంగారు వర్ణంలో కొంచెం ఆరెంజిష్ కలర్లో అలాగా పైకి విదజిమ్ముతూ ఉంటే బా సూపర్ ఉంది అనుకుంటాం. కానీ ఇండోనేషియన్ ప్రజలకి, సుమాత్రా దీవుల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది దాని ప్రభావం ఏంటి, అది ఎంత వేడిగా ఉంటుంది, అది పడ్డ మేర అసలు ఏమి మొలవకుండా చిన్న మొక్క కూడా మొలవకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ మనకి తెలియదు కదా, వాళ్ళకి తెలుస్తాయి. సో వాళ్ళు ఏంటంటే, ఏంట్రా బాబు వీళ్ళు ఊరూరికే మీడియా కవరేజ్ చేస్తున్నారు కానీ అసలు మన ఇబ్బందులు చెప్పట్లేదని అనుకునే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇది కూడా ఇప్పుడు వర్షాలు పడతాయి విపరీతంగా చిరపుంజీ దగ్గర, వాళ్ళకి తెలుస్తుంది. అలాగే యుఎస్లో మంచు పడుతూ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది. మనమేమో అబ్బా స్నోఫాల్ భలే ఉంటుంది అనుకుంటాం, అక్కడ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎత్తేయడాలు పక్కన వేసుకోవడాలు, మళ్ళీ కారు హీటర్ ఆన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి గడ్డగట్టిపోతుంది. ఇట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అవన్నీ మనకు అనవసరం. మనం ఎంతసేపు ఏంటంటే మనం చూసినప్పుడు బాగుందా లేదా అనే ఒక ఆలోచనతోటే ఉంటాం. అందుకే దీంట్లో మనకి గమనిస్తే కనుక కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఒక మనిషి చూసే పర్సెప్షన్కి, అతను అర్థం చేసుకునే పర్సెప్షన్కి, అక్కడ ఉన్నటువంటి విధానానికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి, ఏదో ఒక్కసారి కాదు. అది మనం తొందరగా మనం చూసిందే కరెక్టు అనుకుంటాం, మనం అక్కడే దెబ్బ కొట్టేస్తుంది. అలా కాదు, మనం చూసింది కరెక్టా కాదా అనేది తెలుసుకునే ముందు అసలు అక్కడ నిజమైన పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిజము నీ వైపు నుంచి, నా వైపు నుంచి, అండ్ అసలు విషయం మూడు ఉంటాయి. మన వైపు నుంచి చూసినప్పుడు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ పర్సెప్షన్స్ కాకుండా థర్డ్ పర్స్పెక్టివ్ ఈజ్ వాట్ ద రియల్ ట్రూత్ ఈస్, అది తెలుసుకోవాలి అని అంటే వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, తర్వాత అక్కడ అసలు ఎలా ఉంటుంది, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు అసలు ఎలా అక్కడ పనిచేస్తున్నారు. మనకి హార్డ్లీ ఒకరోజు వర్షం పడితేనే మనము మొత్తం అసలు ఇంకేముంది నాకు జలుబు చేసేసింది అది ఇది అని చెప్పి మనం ఎట్లా తప్పించుకోవాలి పని నుంచి అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ అక్కడ పరిస్థితులు అలా కాదు. వాళ్ళు అడిగి మరీ వాళ్ళు మేము వెళ్తాము మేము పర్వాలేదు అంటే, దేశం మీద ఎంత కన్సర్న్ ఉంటే ఇలాంటి మాటలు అంటారనేది చూడండి. అలాంటి ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని, అంటే చైనా నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి సైనికుల నుంచి ఆర్ వాళ్ళ వైపు నుంచి వచ్చే ఎవరైనా సరే శత్రు దాడి నుంచి మనల్ని కాపాడుతున్నారు, మనం ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని నిద్రపోగలుగుతున్నాము అని అంటే అది వాళ్ళ చలవ. మరి అంత మంచి ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్న వాళ్ళు మరి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి కదా. అందుకే సియాచిన్ గ్లేసియర్లో వాళ్ళ కష్టాల గురించి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
దేశాన ఉత్తముల చిత్రవధ కావిల్చే దోషాల మారి అయ్యో దుర్మదాంధ భూతమాయే నేడింక మాతృభూమి నేలుతుంటు వల్చకుల ఓడింత దీక్షభూని యువకులార రారండ భూమి చేతి వేల్పుల భూమి వీర మాత పేరు కన్న భారత భూమి కాలం
వారిని శౌర్యం చూపి పోరిన తరుణం
పారిపోవు వెన్ను చూపి పదసుర బృందం
పారిపోవు వెన్ను చూపి పదసుర బృందం
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో సియాచిన్లో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే అక్కడ ఉండేటటువంటి జనాలు ఎలా అసలు ఆ చలిని తట్టుకుంటున్నారు, ఎందుకంటే లద్దాఖ్లో పర్యాటకానికి ఊతం అందిస్తే కొంచెం, అంటే ఇన్నాళ్ళు రెవెన్యూ ఏదైతే డౌన్లో ఉందో అది కొంచెం అందుతుంది అన్న ఉద్దేశంలో అసాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సైన్యం కానీ అక్కడ ఉన్న ఇంజనీర్స్ కానీ సాగిస్తున్నటువంటి కృషిని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తే, ఎవరైనా ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా తయారయ్యారంటే ఏ మంచికి పోయినా చెడు వస్తున్నట్టు, ఎవరు ఎంత పని చేసినా సరే సరేలే వాళ్ళకేం డబ్బులు ఇవ్వట్లేదా ఏంటి, వాళ్ళకి అన్నీ ఇట్లాగే అంటారు, ఎవరి కష్టం వాళ్ళకి ఇదే అనిపిస్తుంది, మనం మాత్రం కష్టపడట్లేదా ఏంటి, ఇట్లాంటివి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. సో అందుకని ఇలాంటివి వాళ్ళు ప్రత్యక్షంగా చూసారనుకోండి వాళ్ళ కష్టం ఏంటనేది జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఎవరైనా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే జనాలు రాయేయడానికే ఎక్కువ చూస్తారు. ఆ విషయంలో ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక ఒక ఇప్పుడు సపోజ్ ఒక పని చేశారు వీళ్ళు, ఇంత చాలా కష్టపడ్డారంటే అబ్బా అదేముంది, అసలు ఈ మన అరవింద సమేతలో పూజా హెగ్డే అంటుంది కదా, అసలు యుద్ధం రాకుండా ఆపేవాడే గొప్పోడు, వాడే గొప్పోడు అన్నట్టుగా అట్లా మాట్లాడుతూ ఉంటారు. అదే కనుక మనం ఏమీ చేయలేదనుకోండి, అప్పుడేమో చూసారా అసలు ఎంత జరుగుతున్నా ఏమి పట్టించుకోవట్లేదని అంటారు. రెండు నాలుగకి రెండు వైపులా పదిన ఉంటుంది. అదే గనక వాళ్ళు పడే కష్టాలని చూస్తే, అరే అసలు మనము ఏం చేస్తున్నాం వీళ్ళకి, వీళ్ళని అట్లీస్ట్ మనం రికగ్నైజ్ చేయడంలో ఎందుకు ఇంత ఇదవుతున్నాం అనేదన్నా తెలుస్తుంది కదా. సియాచిన్ ప్రాంతం అనేది నిజానికి ఒక హిమనీనదం, అంటే మంచు వల్ల మొత్తం అంతా కరిగిపోయి ఒక నదిలాగా తయారై వెళుతూ ఉంటుంది. చలికాలంలో అక్కడ -60 డిగ్రీస్ సెల్సియస్కి పడిపోతాయి. -60 డిగ్రీస్ అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి, మనకి మామూలుగా 10, 9 ఉంటే మనకి అబ్బో ఏం చలి అనిపిస్తుంది, 5 వచ్చిందంటే అబ్బో అసలు ఇంకా మామూలు చలి కాదని చెప్పి మనం అన్ని కిటికీ తలుపులన్నీ మూసేసి రగ్గులు కప్పుకొని పడుకుంటాం. 0 అయితే అసలు ఇక్కడ లేదు, అప్పుడప్పుడు లుధియానా దగ్గరలో అక్కడ ఇక్కడ ఉంటుంది. అండ్ -60 అంటే జస్ట్ ఇమాజిన్. పైగా దీనికి తోడు పాకిస్తాన్ చైనా మిలిటరీ నుంచే కాకుండా వాతావరణ పరిస్థితుల్లో కూడా మరి ఇంత తట్టుకొని నిలబడటం అనేది వీళ్ళకి నిజంగా ఎంత కష్టం. అక్కడ పైగా ఏంటి, అవలాంచులు ఉంటాయి, అంటే మంచు చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సైనికులు అక్కడ ప్రస్తుతం వాళ్ళ విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రత్యర్థి దాడుల కంటే కూడా వాతావరణం అనుకూల పరిస్థితుల వల్ల చనిపోయే అధికారులు, అంటే సైనికులు కానీ అధికారులు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఒక అవలాంచ్ వస్తుందనే తెలియదు, ఎప్పుడు మంచు కొండల చర్యలు విరిగి పడతాయనే తెలియదు. సో 1984 నుంచి ఇప్పటి వరకు అక్కడ వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల చనిపోయిన వాళ్ళు 869 మెంబర్స్. మరో 2000 మంది పాకిస్తాన్ సైనికులు కూడా మరణించారంట. 2012 సియాచిన్లో ఉన్నటువంటి గ్యారీ ప్రాంతంలో మంచు చర్యలు విరిగి ఆర్మీ క్యాంప్ మీద పడిపోయేసరికి 140 మంది పాక్ సైనికులు అక్కడ మృతి చెందారు. సియాచిన్ ప్రాంతం నిర్వహణకే రోజుకి 5 కోట్ల చొప్పున భారత ఆర్మీ ఖర్చు చేస్తుంది. కేవలం అక్కడ పర్వత ప్రాంతంలో వేసుకునేటటువంటి కొంచెం మంచు, అంటే చల్లిని తట్టుకునే లాంగ్ ఇవి ఉంటాయి కదా కోట్లు, తర్వాత జర్కిన్లు అలాంటి వాటికి సంబంధిత పరికరాలు ఏవి ఉంటాయో అవి వాటి కోసం అని చెప్పి 7,500 కోట్లు మన భారత్ ఖర్చు చేస్తుంది. అండ్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ సియాచిన్ ప్రాంతం మీద ఫస్ట్ పాకిస్తాన్ కన్నేసింది. 1970 మౌంటనీరింగ్ పేరుతోటి అక్కడ పాక్ సైనికులు మొత్తం మోహరించేసి అక్కడంతా కూడాను 1981 ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ నరేందర్ బుల్ కుమార్ ఈ విషయాన్ని గమనించి 1970 వీళ్ళు ఇక్కడ మౌంటనీరింగ్ పేరుతో వచ్చి ఇక్కడంతా కూడాను వాళ్ళు మోహరిస్తున్నారని తెలుసుకుని 10 ఏళ్ల తర్వాత 1981 అది తెలుసుకుని ఆ ప్రాంతం మీద పట్టు సాధించడం కోసమని చెప్పి ఏదైతే పాక్ పర్వతారోహణ పరికరాలు ఉంటాయో వాటన్నిటినీ ఓ లండన్ కంపెనీ నుంచి తెప్పించుకున్నారు వాళ్ళు. అదే కంపెనీ భారత్కి కూడా వాటిని సరఫరా చేస్తుంది. దాని ద్వారా పాక్ ఆక్రమణ కుట్రని ఫస్ట్ ఇండియా గుర్తించింది. అయితే పాక్ కంటే ముందే కుట్రను తెలుసుకున్నటువంటి భారత్ ఆపరేషన్ మేఘ్దూత్ అనే పేరుతోటి వెంటనే భద్రతా దళాలని సియాచిన్లో మోహరించింది. పాక్ దళాల కంటే ముందే మన భారత భద్రతా దళాలు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడికి, అంటే పాకిస్తాన్ చేరుకునే లోపే ఆ ప్రాంతం మీద భారత్ పట్టు సాధించింది. దీని వెనుక కల్నల్ కుమార్ కృషిని అక్కడ చాలామంది, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా గుర్తించింది, అక్కడ లోకల్లో కూడా జనాలు చాలా మటుకు ఆయన అప్రిషియేట్ చేశారు. అందుకనే ఆయనకి, ఆయన కృషిని గుర్తించి అక్కడ ఒక పోస్ట్కి కుమార్ పోస్ట్ అని చెప్పి ఆయన పేరుని పెట్టారు. ఆయన ఫస్ట్ ఇదంతా గమనించి మొత్తం ఒక స్ట్రగుల్ లాగా అంతా దగ్గరుండి వీళ్ళని ఈ మోహరించిన బలగాలన్నింటినీ కూడాను వెనక్కి తరిమేది ఇంట్లో ఆయన కృషి ఎంతో ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు అసలు టోటల్గా ఒక గ్రిప్ తెచ్చేసుకున్నారు. ఎంత గ్రేట్ అసలు కదా. మనము ఎంతసేపు వాడు మనకేం చేశాడు, వీడు మనకేం చేశాడు అన్నట్టు ఇట్లాగే ఆలోచిస్తాం తప్ప ఏ రోజైనా మనము మనమేం చేసాం మన కంట్రీకి అనేది ఆలోచిస్తే నిజంగా వీ హ్యావ్ డన్ నథింగ్ అనేది మనకు అర్థమవుతుంది. మరి వాళ్ళు చేస్తున్నారు, చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి మనము అసలు కనీసం ఆ పాటి ఒక, అంటే చిన్న రికగ్నేషన్ టైప్లో మనం ఇవ్వలేమా వాళ్ళకి? మనము ఒక మంచి, మనం మంచి సైనికుల్లా, ప్రతి వాళ్ళు సైనికుల్లా ఉండొచ్చు, ఉండాలి కూడాను, కానీ మనం అట్లా ఎటు ఉండట్లేదు, కానీ కనీసం ఉండగలమా అనేది ఆలోచించాలి. వాళ్ళని ఒక మాట అనకుండా వాళ్ళని, వాళ్ళు మనకి మన ప్రాణాలని కాపాడడానికి వాళ్ళు ఇంత చేస్తున్నప్పుడు మనము ఇంకా అసలు ఎంత, అసలు ఒక ఎట్లా అంటే ప్రతిగా మనం చేయాల్సింది ఏంటి అనేది ఆలోచిస్తే మనకి ఏమి చేయలేం. వాళ్ళు ఇచ్చేదానికి మనం ప్రతిగా అసలు ఏమి, నథింగ్ వీ కెన్ డూ. అది మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి మనిషి ఒక ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి ఇది పరిస్థితి, మరి వాళ్ళకేంటి అని ఒక్కసారన్నా ఆలోచిస్తే అసలు ఎప్పుడూ కూడాను ఏ విషయంలో కూడాను మనం వాళ్ళని ఒక చిన్న మాట అనడానికి కూడా ఇష్టపడం. కానీ ఇవాళ రేపు ఎట్లా ఉన్నారంటే గుర్తింపు కోసం ఏదో చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ మనకి ఏడాదిలో మొత్తం మీద ఒక నెల రోజులు ఏమన్నా ఉంటుందేమో కొంచెం చల్లదనం, అలాంటిది మరి వాళ్ళకి అసలు ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక కప్పు టీ చేసుకోవాలంటేనే మనకి అబ్బా చల్లగా ఉంది కొద్దిసేపు ఆగి తాగుదాం ఎవరైనా ఇస్తే తాగుదాం అనుకుంటాం. అలాంటిది మరి వాళ్ళు ఏడాది పొడుగుతా ఇదే చలిలో టీ తాగాలన్నా కూడా వాళ్ళు ఎంత కష్టపడతారు, ఏంటి అసలు వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు చేతికి ఒక తుపాకీ ఇచ్చి కన్నార్పకుండా అట్లాగే చూడమంటే మనం 5 నిమిషాలు ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేం, తర్వాత మనకి ఏదో ఒక రిక్రియేషన్ కావాలి. కానీ వాళ్ళు కన్నార్పకుండా 24 గంటలు కాపలా కాస్తున్నారు అందులోనూ అట్లాంటి గడ్డ కట్టే చల్లు. మరి అలాంటి వాళ్ళకి మనం ఏం చేసి రుణం తీర్చుకోగలం? అసలు ముందక్కడ వాళ్ళ కష్టాలు ఏంటో మనకు తెలుసా? నేను వెళ్ళి చూశాను, నేను లదాఖ్లో ఉన్న మ్యూజియంలో ఉన్న ఆ చల్లదనం కోసమని చల్లదనం నుంచి రక్షించుకోవడానికి వాళ్ళు ఏదైతే ఒక జిప్పర్ బ్యాగ్ లాంటిది ఉందో అది చూశాను, ఆక్సిజన్ తక్కువైనప్పుడు ఎట్లా ఉంటారనేది చూశాను, అన్నీ చూశాను నేను. అందుకే వాటి వివరాలు నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
తాటిరారుగా తమ రానా మేటిగా
జోదులా మెర జోదుగా మాదొర మనదొర సరి రాజులు తాటిరారుగా తమ రానా మేటిగా
మహీనాథుని పాలన ప్రజలకు దీవెన కనికరము మీరా గారవించి మనలా నేలుగా మా మనసో లేలుగా
మాదొర మనదొర రాజులు సాటి రారుగా సమరానా మేటిగా
నమస్కారం. నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం భడారవి చిత్రం కార్యక్రమానికి. సో సియాచిన్లో ఎలా ఉంటున్నారు వాళ్ళు? మనకి ఒక కప్పు టీ చేసుకోవాలంటే 3 నిమిషాలు పడుతుంది. ఈ కప్పు నూడిల్స్ ఉంటాయి కదా, అవి మనము గీజర్ వాటర్లో పెట్టేసి, అంటే గీజర్ కొంచెం సేపు ఆన్ చేసి ఉంచితే ఆ ట్యాప్ తిప్పంగానే మనకి ఇవి ఉడికిపోతాయి, మనం ఏం చేయక్కర్ల. కానీ అదే వాళ్ళకి ఎంత టైం పడుతుందో తెలుసా? చాలా టైం. చాలా అంటే ఇంకా అసలు అదనమాట చెప్పలేం. 3 గంటలు 4 గంటలు డిపెండ్స్. అది కూడా ఏంటి, కేవలం ఒక టీయో లేకపోతే వేడి నీళ్లు ఏదన్నా కొంచెం గొంతు ఇదిగా ఉంటే, మనం మిరియాల కషాయం అవి ఇవి ఇన్ని పెట్టుకుంటాం. కానీ సియాచిన్ ప్రాంతంలో ఒక వేడి నీళ్లు కాచాలన్నా 3 గంటలు పడుతుంది. ఎందుకంటే మంచు అక్కడ మొత్తం చుట్టూరు అదే కదా, దాన్ని కరిగించి ఆ నీటిని మరిగించి మిరియాల కషాయమో టీయో కాచేసరికి అంత టైం పడుతుంది. సరే పోనీ కష్టపడి చేసుకున్నాం కదా తాగుదాం అనుకుంటే, ఒక్కో గుక్క మెల్లిగా ఆస్వాదిస్తూ మసాలా టీ తాగుదామంటే కుదరదు. వెంటనే తాగకపోతే నెక్స్ట్ మినిట్లో అది మొత్తం ఐస్ అయిపోతుంది. కానీ ఇలాంటి చోట ఒక 10,000 మంది సైనికులు ఏడాది పొడుగుతా రాత్రి పగలు తేడా లేకుండా ఏ విధంగా పనిచేస్తున్నారనే తెలుసుకుంటే నిజంగా మనకి కంట్లో నీళ్లు తిరగడం ఖాయం. వాళ్ళకి మనకి ఏముంది అసలు రిలేషన్? మనల్ని ఎందుకు వాళ్ళు కాపాడాలి? కేవలం ఒకే ఒకటి ఆ రిలేషన్ ఏంటయ్యా అంటే, మన దేశానికి వాళ్ళు రక్షణగా నిలబడ్డారు, ఒక రక్షణ వలయంగా. అంతకు మించి ఇంకేమీ లేదు. కీలకమైన సరిహద్దు ప్రాంతం కాబట్టి ఎప్పుడూ కన్నార్పకుండా కాపలా కాస్తూనే ఉండాలి. వెస్ట్ సైడ్ పాకిస్తాన్, ఈస్ట్ సైడ్ చైనా, మధ్యలో ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఈ పర్వత ప్రాంతం ప్రపంచంలోనే ఎత్తైనటువంటి యుద్ధ భూమి. ఇప్పుడు శత్రువుల కన్నా ఎక్కువగా వాళ్ళు అట్మాస్ఫియర్తో యుద్ధం చేస్తారు ఈ చలికాలం. తల దాచుకోవడానికి ఎక్కడ కొంచెం కూడా వెచ్చగా ఉండదు, తాగడానికి వాటర్ ఉండవు, పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఉండదు. స్టిల్ అక్కడ ఉండాలి అని అంటే చాలా చలిని తట్టుకునే బట్టలు వేసుకోవాలి కాబట్టి ఒక 20-30 కిలోల బరువు ఎప్పుడూ మోస్తూ ఉంటారు వాళ్ళు. అలా మోస్తూ ఈ చివరి నుంచి ఆ చివరికి తిరుగుతూ వాళ్ళు కాపలా కాయాలి. అప్పుడప్పుడు అవలాంచులు వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. మంచు చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి. వాటి కింద కూరుకుపోకుండా 200 కిలోమీటర్ల వేగంతో వీచేటటువంటి మంచు తుఫానుకి కూడా చిక్కకుండా, లెక్క చేయకుండా, మంచులో ఎల్లోకి జారి పడిపోకుండా 3 నెలలు డ్యూటీ చేసి సురక్షితంగా వచ్చారు అంటే ఖచ్చితంగా మరో జన్మెత్తినట్టే. సాధారణంగా ఏంటంటే మాతృత్వం అనేది మరో జన్మలాంటిది అంటారు. ఒక మహిళకి ప్రసవ వేదన ఎలా ఉంటుందో, అంటే ఎంత పునర్జన్మలా అనిపిస్తుందో, వీళ్ళకి అంతే. అక్కడ సైన్యం 3 నెలలు పనిచేసి వచ్చారు అని అంటే అమ్మయ్యా పునర్జన్మెత్తినట్టే. సియాచిన్కి సైన్యాన్ని, వాళ్ళకు అవసరమైన వస్తువుల్ని పంపించే బేస్ క్యాంపే సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది అని అంటే మీరు గమనించండి అంత పైన ఇంకెట్లా ఉంటుందో. అక్కడి నుంచి పై పైకి వెళ్ళిన కొద్దీ వరుసగా 100కి పైగా సైనిక స్థావరాలు ఉంటాయి. 128 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ స్థావరాల్లో అన్నిటికన్నా పైన ఉన్నది 23,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బనా పోస్ట్. ఒక్కో సైనిక పోస్ట్లో కూడా అవసరాన్ని బట్టి 6 నుంచి 10 మంది వరకు సైనికులు ఉంటారు. మనకి మామూలు చలికాలంలో ఉండే అంటే ఒక మినిమం టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో అది అక్కడ వేసంకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత. ఇక అంటే మధ్యాహ్నం పూట మంచి నిగనిగలాడే ఎండ అప్పుడు ముఖ్యంగా మీరు గమనిస్తే మంచు పడ్డ చోట ఎప్పుడైనా సరే ఎండ ఉన్నదనుకోండి కళ్ళు తొందరగా ఐసైట్ పోగొట్ అంటే కొంచెం బ్లర్డ్ విజన్ ఉంటుంది. ఎందుకంటే అది తెల్లటి మంచు కదా, సూర్యకాంతి దాని మీద ప్రతిఫలించేసరికి మనకి కళ్ళు పేలిపోయేంత తెల్లగా కనపడుతుంది. సో ఎక్కువసేపు దాన్ని చూస్తూ ఉంటే కనుక మనకి విజన్ చాలా దెబ్బతింటుంది. సో ఇక్కడ మనకి మినిమం నార్త్లో ఎట్లా ఉంటుంది, 0 డిగ్రీస్, -2 డిగ్రీస్ ఎట్లా అయితే ఇప్పుడు మినిమం ఉంటుందో చలికాలము, అట్లా అక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన ఎండ ఉన్నప్పుడు అంత ఉంటుంది. ఇక చలికాలం అయితే పగలే -30 డిగ్రీస్, రాత్రేసరికి -60 డిగ్రీస్ వరకు వెళుతుంది. అక్కడ ఆ చలి తట్టుకోలేక గత 3.5 దశాబ్దాల్లో ఆల్మోస్ట్ 900 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారంటే అర్థం చేసుకోండి వాతావరణమే ఎంత శత్రువుగా ఉంటుందో. అక్కడ సియాచిన్లో బాధ్యతలు నిర్వహించాల్సిన సైనికులకి ఒక 4 రోజుల పాటు ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తారు. మంచు కొండల్ని ఎక్కడం, తర్వాత ఒక వైర్ లాంటిది ఒకటి తీగ సహాయంతో లోయల్ని దాటడం, తర్వాత ఎవరైనా కూరుకుపోతే వాళ్ళని రక్షించడానికి మంచు గొడ్డలతోటి వాటిని ఇట్లా కొట్టి మంచు పలకల్ని కొయ్యడం లాంటివి, అట్లాంటి వాటితో పాటు ఆ అట్మాస్ఫియర్లో వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవడం అనేది నేర్పిస్తారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. 20,000 అంత 23,000 అడుగుల ఎత్తున ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆక్సిజన్ అందదు. ఎందుకంటే అక్కడ నీళ్లు తాగడం కూడా కష్టమే, ఐస్ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా చుట్టూ ఉన్న వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది మన బాడీ. అంటే రిలేటివ్ హీట్ ఎలా ఉంది ఏంటి, బయట చల్లగా ఉంటే బాడీ హీట్గా ఉండడం, బాడీ చల్లగా ఉంటే బయట హీట్, అట్లా అంటే వానల్ని చలిని ఎండల్ని ఒక లెవెల్ వరకు మన బాడీ తట్టుకోగలుగుతుంది, దానికి మనం అలవాటు పడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే సముద్ర మట్టానికి 17,000 నుంచి 23,000 అడుగుల ఎత్తు దాటిన తర్వాత మనిషి శరీరంలో వాతావరణాన్ని తట్టుకునే శక్తి పూర్తిగా పోతుంది. మంచుతో ముంచుకొచ్చే ప్రమాదాలకు అందకుండా జాగ్రత్త పడుతూ ఆరోగ్యంతో యుద్ధం చేయాలి, శత్రువులతోటి యుద్ధం చేయాలి. మనము శ్వాస తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎఫర్ట్ ఏం పెట్టము, అంతే కదా. ఏదో అక్కడ అలా జరిగిపోతుంది, మనమేమి ఇప్పుడు నేను శ్వాస తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇలా ఉంటాను అని ఎవరము అనుకోము. మనకి శ్వాస తీసుకోవడం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. కానీ అక్కడ శ్వాస తీసుకోవాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ప్రతిసారి ఓకే ఇప్పుడు నేను శ్వాస తీసుకోవాలి అని అనుకుంటూ, అంటే అసంకల్పితంగా మనకి జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి వాళ్ళు చాలా కష్టపడాలి. మనకి దొరికే ఆక్సిజన్లో కనీసం 10% కూడా దొరకదు అక్కడ. అందుకని పట్టుమని 4 గంటలు నిద్రపోవడానికి కూడా ఉండదు. రాత్రిపూట ఒక్కోసారి అయితే ఎప్పుడూ మెలకువగా ఉండి గంటకోసారి మిగిలిన వాళ్ళని లేపుతూ ఉంటారు ఒకళ్ళు. ఎందుకంటే లేచి గుండెల నుండి ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ పడుకోకపోతే గదిలో కిరోసిన్ స్టవ్ వల్ల వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో దానివల్ల జనాలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అట్లా జరగకుండా ఒక వ్యక్తి మటుకు 24 అవర్స్ మెలుకుతూ ఉండి మిగతా వాళ్ళని లేపుతూ ఉంటారు. అలా రోజుకు ఒకళ్ళు టర్న్ వేసుకుంటారు, ఇవాళ నేను పడుకుంటాను నువ్వు లేపని. సో 3 గంటలు 4 గంటలు అయిపోయిన తర్వాత వాళ్ళని నిద్ర లేపి ఒకసారి గుండెల నిండా మళ్ళీ ఆక్సిజన్ పీల్చుకొని పడుకోమని చెప్తే వాళ్ళు ఆ పని చేసి పడుకుంటారు. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా బోలెడు ఉన్నాయి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి. టెక్కీ టాక్.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో సియాచెన్లో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది తెలుసుకుంటే మనకి కొంచెమైనా ఒక బాధ్యత అనేది తెలుస్తున్నారు. వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఎవరు అసలు రిలేటివ్స్ కాదు, బ్లడ్ రిలేటివ్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు, స్టిల్ వాళ్ళు మన కోసం ఇంత కష్టపడుతున్నారు, మనం ఏం చేయగలం ఈ దేశం కోసం అని. అంత ఎత్తున ఉండడం వల్ల సియాచెన్లో కళ్ళు తిరుగుతూ ఉంటాయి, భరించలేనంత హెడేక్ వస్తుంది, తిండి తినబుద్దేదు, నిద్ర పట్టదు, బరువు తగ్గిపోతారు. ఎక్కువ కాలం ఆ అట్మాస్ఫియర్లో ఉంటే అటు జ్ఞాపశక్తి కూడా కోల్పోతారు, మాట ముద్దగా వస్తూ ఉంటుంది, స్పష్టత ఉండదు. అంతేకాదు మెదడులోకి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి అకస్మాత్తుగా జబ్బు పడుతూ ఉంటారు. ఒక్కోసారి డీహైడ్రేషన్కి గురవుతారు, ఎందుకంటే అంత చల్లదనంలో మంచినీళ్ళు తాగబుద్దేదు, తాగరు కాబట్టి. అలాగే చెవులు వినిపించవు, తెల్లటి మంచుని చూసి చూసి కనుచూపు దెబ్బతింటుంది, ఇలా అన్నమాట. అండ్ మామూలుగా ఎవరైనా సరే భూమి మీద నడుస్తారు, కానీ వాళ్ళు మంచు మీద నడుస్తారు. చుట్టూ కనిపించే కొండలు మంచు, నడిచే నేల మంచు, వీచే గాలి మంచులా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి 5-6 పొరల బట్టలు వేసుకోవాలి, కాళ్ళకి చేతులకి రకరకాల తొడుగులు వేసుకోవాలి, గాగుల్స్ పెట్టుకోవాలి, తర్వాత గ్లవ్ వేసుకోవాలి. శరీరంలో ఏ ఒక్క చిన్న పోర్షన్ అయినా సరే ఒకవేళ కవర్ అవ్వలేదు అంటే అక్కడ ఈ ఫ్రోజన్ బైట్స్ వచ్చేస్తాయి, చిల్ బైట్స్. సో కొంచెం కొన్ని సెకండ్లు ఫ్రాస్ట్ బైట్గా మారిపోయి మనకి మొత్తం అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని పకడ్బందీగా దుస్తులు ధరించి సరుకులు మోస్తూ ఒక స్థావరం నుంచి ఇంకో స్థావరానికి నడుస్తూ ఉంటే శరీరం వేడికి లోపల చెమట పడుతుంది. అది దుస్తుల లోపల మెల్లిగా సన్నగా మంచు ముక్కల్లాగా మారుతుంది చల్లదనానికి. అది శరీరాన్ని కోసేటటువంటిది. మీరు గమనిస్తే ఎప్పుడైనా వాటర్ పడుతూ ఉంటుంది అనుకోండి, ఆ వాటర్ డ్రాప్స్గా పడుతున్నప్పుడు అది గనక చల్లదనానికి మంచులా గడ్డగట్టింది అనుకోండి, ఒక చాకులా పనికొస్తుంది, అది అంత షార్ప్గా తయారవుతుంది. నేను చూశాను అవి. అలాంటివి మన బాడీలో కూడా తయారైపోతాయి. నడుస్తున్నప్పుడు ఆ శరీరం వేడికి చెమట పడుతుంది. ఎందుకు 4-5 రకాల కవర్లు వేసేసుకుంటాం, 3 షర్ట్లు, పైన ఒక జర్కిను, ఆ పైన ఒకటి, ఇట్లాంటివి వేసుకున్న తర్వాత లోపల మరి చెమట పట్టినప్పుడు నడుస్తున్నప్పుడు, అంటే అంత బరువులు మోసుకుని నడుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ లోపల చెమట పడుతుంది. ఆ పట్టిన చెమట బయట ఉన్న చల్లదనానికి సన్నటి చాకుల్లాగా మారిపోతాయి అన్నమాట, షార్ప్గా మంచు ముక్కలుగా మారి అది ఎక్కడికక్కడ గీసుకుంటూ ఉంటాయి. అసలు ఇంకా ఆ అవస్థ పగవాడికి కూడా వద్దు, అంత భయంకరంగా ఉంటుంది. దానికి తోడు రోజు స్నానాలు చేయరు కదా, నెలల తరబడి స్నానాలు చేయరు, ఎందుకంటే అసలు అక్కడ వాటర్ ఉండవు. ఫస్ట్ పాయింట్, వాటర్ స్నానం చేయడానికి బకెట్ తీసుకెళ్తే మొత్తం ఐస్ అయిపోతుంది, అక్కడ ఏమి నీళ్ళు పోసుకోవడానికి ఉండదు. అండ్ జస్ట్ అలాగ ఒక టవల్తో ఒళ్ళు తుడుచుకోవడం తప్ప, అది కూడా బట్టలు ఎప్పుడు మార్చుకోవాలి, ఎప్పుడు ఒళ్ళు తుడుచుకోవాలి అనేది కూడా అక్కడ డాక్టర్స్ ముందే వాళ్ళకి సూచన చేస్తారు, వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి, వాటిని బట్టి. అప్పుడు ఆ ప్రకారం వాళ్ళు వేసుకుంటారు, అంతే తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. సన్నగా మంచు కురుస్తున్నప్పుడు హెలీప్యాడ్ ఎక్కడుందో కూడా కనిపించదు పైలట్కి. అందుకని బోర్న్విటా, జాము, డ్రై ఫ్రూట్స్ లాంటివి, అట్లాంటి వాటిని ఉపయోగించి హెలీప్యాడ్ సరిహద్దులు కనిపించేలాగా చేస్తారు. బోర్న్విటా బ్రౌన్ కలర్లో ఉంటుంది, జామ్ కూడాను రెడ్ కలర్లో కొంచెం కళ్ళకి, అంటే వైట్ మీద ఏ బ్యాక్గ్రౌండ్ అయితే కరెక్ట్గా ఉంటుందో అట్లాంటివన్నీ వేసి, డేట్స్ అలాంటివి ఆ హెలీప్యాడ్ ఎక్కడ ఆగాలి అనేది కనపడేలా చేస్తారు. అండ్ ఇంకొకటి, వాళ్ళు నీళ్లు నింపిన కండోమ్ని జేబులో ఉంచుకుంటారు, ఎందుకంటే పెట్రోలింగ్ చేసేటప్పుడు ఎక్కడ చిక్కుపడిపోతారో తెలియదు. తేలిగ్గా ఉండి లీటర్ నీళ్లు పట్టే కండోమ్ జేబులో పెట్టుకుంటే ఆ నీటితో అట్లీస్ట్ 2 రోజులైనా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు కాబట్టి అలా పెట్టుకుంటారు. అందుకనే కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు, అంటే వాతావరణం కొంచెము గొప్ప పర్వాలేదు అనుకున్నప్పుడు, సి విటమిన్ టాబ్లెట్ సహాయంతో పాలు తోడు పెట్టుకుని పెరుగు చేసుకుంటారు. సి విటమిన్ టాబ్లెట్ వేస్తే పాలు వెంటనే తోడుకుంటాయి. అండ్ వాళ్ళు ఉండేది కూడా ఫైబర్ గ్లాస్ ప్యానెల్స్లో తోటి ఒక చిన్న ఇగ్లూ లాంటి గుడారాలు లాంటివి ఉంటాయి, ఆర్ మంచు బొరియల్ లాంటివి ఉంటాయి. అట్లాంటి చోట్ల సైనికులు నివసిస్తూ ఉంటారు. ఆఫీసరు సైనికుడు అన్న తేడా లేకుండా అందరూ ఒక దాంట్లోనే సర్దుకుపోతారు. ఒక మంచం అంతా ఉండే ఒక ప్లేస్లో ఆరుగురు పడుకోవాలి. అలా పడుకోవడానికి వీలు కానప్పుడు ముగ్గురు ముగ్గురు చొప్పున వంతులు వేసుకుని పడుకుంటారు. కొన్ని చోట్ల అయితే అది సాధ్యం కూడా కాదు. అందుకని మంచునే గుహలాగా తవ్వి ఒక స్థావరంగా చేసుకుంటారు. అండ్ నేచర్ కాల్స్ అలాంటివి తీర్చుకోవడానికి డిఆర్డిఓ ప్రత్యేకంగా కట్టించిన క్యాబిన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని వాడతారు. అసలు ఆ చలిలో నేచర్ కాల్స్ కూడా కష్టమే. అంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి మందులు ఎక్కువగా వాడాల్సి వస్తుంది, ఎందుకంటే హీటర్స్ ఉండవు. అండ్ కిరసనాయిల్ స్టవ్ల మీద ప్రత్యేకంగా కొన్ని రంధ్రాలు చేసిన డబ్బాలని కప్పుతారు, అవి రేడియేటర్స్గా పనిచేస్తాయి. అవి తప్ప మిగతావి ఏవి అసలు అక్కడ పనిచేయవు. వాటి వల్లే వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకునే గదిలో కొంచెం వెచ్చగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ -40 ఆర్ -50 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉండే సెంట్రీ పోస్ట్ దగ్గరికి వెళ్ళి డ్యూటీ చేయడం అంటే అది ఇక ఎంత నరకం అనేది మనకి ఊహకు కూడా అందదు, చూసి వస్తే తప్ప. అలాగని బద్దకించి ఒక పోస్టుని కాసేపు ఎవరూ వెళ్లకుండా వదిలేస్తే కాచుకొని ఉన్న శత్రువులు నిమిషాల్లో దాన్ని వాళ్ళ హస్తగతం చేసుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి దాన్ని ఆక్రమించుకోవాలంటే చాలా ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. అందుకే ఎంత కష్టమైనా సరే బద్దకించకుండా డ్యూటీ చేస్తారు. పండగలు, పని గంటలు, సెలవులు ఏమీ ఉండవు. 24 అవర్స్ ఏడాది పొడుగుతా కాపలా కాస్తూనే ఉంటారు. మనము ఒక్క పూట ఎక్స్ట్రా వర్క్ చేస్తే మాకు కాంప్ ఆఫ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ ఉంటాం కదా. అలాంటిది మరి వాళ్ళు ఏ విధంగా మనము వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలనేది ఇప్పుడు మీరు ఇంకా ఆలోచించండి. వాళ్ళకి ఎటువంటి అంటే ఒక 14,000 ఎక్స్ట్రా అలవెన్స్ ఇస్తారు ఇచ్చే జీతం కాకుండా, కానీ 14,000 ఎక్కువ ఇస్తాను నువ్వు వెళ్ళి చేస్తావా అని అంటే మనం చేస్తామండి. ప్రాణం బతుకుంటే బలసాకు దీన్ని బతకచ్చు అని చెప్పి ఎక్కడో అక్కడ వద్దులే అని చెప్పి ఊరుకుంటాం. మనకి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ అవర్స్ ఇస్తానన్నా కూడా మనం చెయ్యం. అలాంటిది వాళ్ళు కేవలం దేశభక్తి ఉండి అరే నేను ఉండాలి అదొక ప్రెస్టీజియస్ థింగ్గా తీసుకుని చాలామంది నేను వెళ్తాను సియాచిన్ కానీ పోటీలు పడి మరీ వెళతారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని వెళతారు. ఇందుకు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇదే కాదు ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, అయితే సమయాభావం వల్ల ఇవాళకి ఇద్దరితో ముగిస్తున్నాను. బట్ రేపటి చిత్రం భళారేవి చిత్రంలో రేపు శనివారం స్టిల్ వీళ్ళ గురించి ముందు చెప్పుకుందాం. అందుకే రేపు కూడా నేను దీన్నే కంటిన్యూ చేస్తాను. రేపు శనివారం స్పెషల్ ఎపిసోడ్ ఏమీ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ శనివారం మనం స్పెషల్ ఎపిసోడ్స్ మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి మటుకు ఇది ఇవాళ చిత్రం భళారవి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో సియాచిన్ గురించిన మరిన్ని విశేషాలు ఖచ్చితంగా తెలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Congress adhikara swikarana 39 dvitiya prapancha sangramu కాంగ్రెస్ అధికార పరిత్యాగం 40 ఎస్టి సత్యాగ్రహం 42 క్రిప్స్ రాయభార వైఫల్యంతో దేశంలో నిరుత్సాహానికి మారు ఉత్సాహం ప్రబలింది. అదిగో సమరాహ్వా
జవహర్లాల్ చేరరాదు మహారథులు మన నేతలురా జాతీయ పరిపాలన తెల్లని ప్రజాయంత రాజంతా త్రిజాతీయ పరిపాలన తెల్లని ప్రజాయంత రాజంతా భారత యువత కదలరా
ఆంధ్ర కేసరికి గో
తెలుసుకో తెలివిగా నడచుకో ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో తెలుగు జాతి భావి కాంతి బాలలే
సుమా
ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసింది నీ కలలన్నీ నిజమవుతాయని రుజువును చేసింది
చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసింది
ఆకలి లేని శోకము లేని లోకము కావాలి అందరూ కలిసి ఆనందంతో ముందుకు పోవాలి ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది సమ్మతమన్నది మనలో ఉంటే శాంతి సుఖముంది
మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది సమ్మతమన్నది మనలో ఉంటే శాంతి సుఖముంది
నాదనుభావం ఊదా నరుడే వానరుడవుతాడు భావం కుదిరిన నాడే మానవుడవుతాడు ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో మాటలతోటి బూటకమాడి దాటుకుపోలేరు నాటకమున ఏ నాటికి అయినా తెర దిగియే తీరు
మాటలతోటి బూటకమాడి దాటుకుపోలేరు
వంచన చేసి సంపాదించేదంతా దండుగరా
మంచిని
పెంచి ప్రేమను పంచే బ్రతుకే పండుగరా తేనెలా తేటరా ముద్దులా మూటరా తెలుగు మాటతో సమానమే దేదురా ఈ నిజం తెలుసుకో తెలివిగా
నడుచుకో